ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, కృష్ణాయ వాసుదేవాయ, దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ, నమః పంకజమాలినే, నమః పంకజనేత్రాయ, నమస్తే పంకజాంగ్రయే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే
హరే కృష్ణ. చదువుతున్నది భగవద్గీత యథాతథము అధ్యాయం 11 శ్లోకం 2.
భవాప్యయో హి భూతానాం అంటే జననము మరణము. భవ అంటే జననము, ఆప్యయో అంటే మరణం. హి భూతానాం జీవుల యొక్క ఈ జనన మరణాలనేటువంటివి హి అంటే నిశ్చయంగా జరుగుతాయి. వాటి గురించి శృతౌ విస్తరసౌ చాలా విస్తారంగా నేను శ్రవణం చేశాను. మయ అంటే నేను, అంటే ఇది ఎవరు చెప్తున్నారు? అర్జునుడు చెప్తున్నాడు. తత్వ నీ నుండి, నీ నుండి అంటే ఎవరు? కృష్ణుడి నుండి. ఆ కృష్ణుడు ఎవరు? కమలపత్రాక్ష అంటే పద్మదళాల వంటి నేత్రాలు కలిగినటువంటి వాడు. మహాత్మ్యం మహిమలను కూడా, అపీచ వాటిని కూడాను. అవ్యయం, అవ్యయం అంటే అక్షయమైనటువంటి, క్షయించనటువంటి, వ్యయము కానటువంటి, ఎప్పటికీ నశింపనటువంటి. అంటే అర్జునుడు ఏమంటున్నాడంటే భవాప్యయౌహి భూతానం జీవుల యొక్క జనన మరణాల గురించి శృతౌ విస్తరసోమయ చాలా విస్తారంగా నీ దగ్గర నుంచి విన్నాను స్వామి. అలానే కమలపత్రాక్షుడు అయినటువంటి కృష్ణ, నీ నుండి మహాత్మ్యం అపి అవ్యయం నాశనములైనటువంటి నీ మహాత్మ్యాన్ని కూడా నీ నుండి విన్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి,
భవాప్యయో హి భూతానాం శృతౌ విస్తరసోమయ తత్వ కమలపత్రాక్ష మహాత్మ్యమపి చ వ్యయం.
మంగళాచరణ చెప్పండి.
ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమ. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురుం శ్రీయుత పదకమలం శ్రీ గురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావదూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాం చ నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే
హరే కృష్ణ. భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శనం. ఈ 11వ అధ్యాయం ద్వారా మొట్టమొదటిసారిగా కృష్ణుడు తన యొక్క దేవదేవత్వాన్ని విశ్వరూపాన్ని తాను యథార్థంగా ఈ సృష్టిలో ఏ స్థానాన్ని స్వీకరించి ఉన్నాను అని మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 10వ అధ్యాయం పూర్తయ్యేసరికి అర్జునుడికి అర్థమైపోయింది కృష్ణుడే దేవాది దేవుడు, అఖిలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుడు, సర్వ సృష్టికి కూడా మూలకారణుడు అనే విషయం అర్జునుడికి అర్థమైంది. అయినా అర్జునుడు తనకు అర్థమైనటువంటి ఈ సత్యాన్ని జీవులందరికీ కూడా అర్థమయ్యేటట్లు చేయాలని చెప్పి అనుకున్నాడు. తాను తెలుసుకున్నటువంటి ఈ యథార్థాన్ని జీవులందరికీ కూడాను తెలియజేయాలని చెప్పి అనుకున్నాడు. ఆ ఉద్దేశంతో అర్జునుడు 11వ అధ్యాయంలో భగవంతుని అడుగుతున్నాడు, స్వామి ఇంతవరకు నువ్వు 10వ అధ్యాయంలోనో ఆ 7వ అధ్యాయంలో చెప్పినట్టు ఆ విభూతులు ఏవైతే ఉన్నాయో, నీ యొక్క విస్తృతమైనటువంటి ఆ యొక్క విభూతి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక్కచోట చేర్చి ఆ విశ్వరూపాన్ని నాకు చూపించమని చెప్పి అడిగాడు. ఎందుకనంటే అర్జునుడికి తెలుసు భవిష్యత్తులో చాలామంది కపట భగవద్ అవతారాలు వస్తారు అని తెలుసు అన్నమాట. ఎందుకు, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నటువంటి సమయంలోనే ఒక కపట అవతారం వచ్చింది. అతని పేరు పౌండ్రక వాసుదేవుడు, అతను ఒక రాజు అన్నమాట. అతనేం చేశాడంటే భగవంతులాగా శంఖుచక్రాలు, పెట్టుడి శంఖుచక్రాలు ఉంటాయి కదా సినిమాలో మామూలుగా పెట్టుకుంటారే, అలాంటి పెట్టుడి శంఖుచక్రాలు పెట్టేసుకుని కృష్ణుడికి ఉత్తరం రాశాడు. ఏమనంటే, నువ్వు నిజమైనటువంటి వాసుదేవుడు కాదు, పడే ఆ శంఖుచక్రాలు ఏమన్నా ఉంటే కింద పడేసాయి, నా దగ్గర నిజమైన శంఖుచక్రాలు ఉన్నాయి, నేను నిజమైనటువంటి వాసుదేవుణ్ణి, నువ్వు దేవదేవుడివి కాదు, నేను దేవదేవుణ్ణి, ఈ విషయం నువ్వు అర్థం చేసుకో అని చెప్పి కృష్ణుడికి ఉత్తరం రాశాడు. అతను కృష్ణుడు ఆ ఉత్తరాన్ని చదివించుకొని కృష్ణుడు పొట్ట చెక్కలేలా నవ్వుకున్నాడంట. అసలైన శంఖుచక్రాలు నా దగ్గర ఉంటే వానికి తెలుసు వాడు పెట్టుకున్న పెట్టుడి శంఖుచక్రాలని, అవి పెట్టుకుని తాను భగవంతుడిగా వాడు చెప్పుకుంటున్నాడని చెప్పి కృష్ణుడు నవ్వి, ఇంతకే వాడికి ఏం కావాలో కనుక్కోండి అని చెప్పి అన్నాడు. సరే మళ్ళీ వర్తమానం పంపిస్తే వాడు అన్నాడనమాట, నన్ను దేవదేవుడిగా వాసుదేవుడిగా అంగీకరించకపోతే నాతో యుద్ధానికి రా, యుద్ధంలో ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు, ఓడిపోయిన తర్వాత నేను ఎట్లాగ వాసుదేవుడు అని చెప్పి లోకానికి చెప్పుకుంటాను అని చెప్పాను. కృష్ణుడు మళ్ళీ నవ్వుకున్నాడు. జరాసంధులాంటివాడు, కంసుల్లాంటివాళ్ళు వీళ్ళంతా సామాన్యులా, అలాంటి వాళ్లనే కేవలం నేను సంకల్పం మాత్రం చేత సంహరించేశాను, జరాసంధుడు సాక్షాత్తు కృష్ణుడి యొక్క సహకారంతో భీముడి చేత వధించబడ్డాడు కదా, కంసుడు స్వయంగా కృష్ణుడి చేతులు హతమయ్యాడు కదా, ఈ పౌండ్రిక వాసుదేవుడు ఎంత చెప్పండి, పిట్టలాంటివాడు కానీ పిట్ట కొంచెం కూతగానే ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. అందుకే కృష్ణుడు అతనితో యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో మొట్టమొదటిసారిగా కృష్ణుడు మొట్టమొదటిసారి పౌండ్రిక వాసుదేవుడిని చూశాడనమాట.
ఆ పౌండరీ వాసుదేవుడు వెనకాల నుండి శంకు చక్రం ఒకటి పెట్టుకునేసి ఆ నేనే పెద్ద దేవదేవుడు అన్నట్టుగా అతను చూపిస్తున్నాడు, ప్రదర్శన చేస్తున్నాడు. కృష్ణ ఆయన చూసి నవ్వుకున్నాడు. నవ్వుకొని, కానీ అండి రాబోయే కలియుగానికి నువ్వే మూల కారణం, రాబోయే కలియుగంలో ఇలాంటి కపట భగవద్ అవతారాలు చాలా చాలా వస్తాయి అని చెప్పడానికి నువ్వే మూల కారణం, నీతో వాళ్ళందరికీ నేను గుణపాఠం చెప్తానులే అని చెప్పి భగవంతు రథంతో యుద్ధానికి దిగాడు. యుద్ధానికి దిగడం అంటే ఏదో అదేదో అతను యుద్ధం చేయాలనే ఉద్దేశం కాదు. అక్కడ ఒకసారి మనం చూస్తుంటాము పులులు ఏం చేస్తాయంటే జింకలు దొరికిపోతాయి కానీ కాసేపు వాడితో అట్లా ఇట్లా పరిగెత్తించి ఆడుకున్న తర్వాత పట్టుకుంటాయి. అట్లా భగవంతుడు ఆ పౌండరికి వాసుదేవుడితో కాసేపు యుద్ధం చేసిన తర్వాత చివరికి ఆ పౌండరికి వాసుదేవుడిని చాలు ఇంకా అయిపోయింది, ఈ సమయం అయిపోయింది, కాలోస్మిన్ లోక క్షయ కృత్ ప్రవృద్ధో, సర్వాన్ని కూడాను క్షయింపజేసేటువంటి కాలస్వరూపుణ్ణి నేనే, ఈ టైం అయిపోయింది, ఇంకేమన్నా ఉంటే నువ్వు కోరుకో అని అంట. ఒప్పుకోట్లేదు అప్పుడు కదా, నేనే నిజమైన వాసుదేవుణ్ణి, చూడు శంకు చక్రాలు అంటున్నాడు, అవి ఉంది గట్టికి తోస్తే పడిపోతాయి, అవి వాటిని పెట్టుకుని అతను గర్విస్తున్నాడు. అంటే ఒక్కొక్కసారి మనకున్నటువంటి అహంకారం, మనకున్నటువంటి గర్వం ఎంతలా మనల్ని తయారు చేస్తుందంటే మనల్ని శక్తికి మించిన వ్యక్తిగా మనల్ని మనం చూపించుకునేటట్లు చేసేస్తాం. భగవంతుడు అంత శక్తి కాదు కదా, కనీసం అక్కడ ఆ రాజ్యంలో ఉండేటువంటి లేదా అప్పుడు ఆ ద్వాపరయుగంలో ఉండేటువంటి కొద్దిమంది శక్తుల జాబితాలో కూడా లేడు ఈ పౌండరిక వాసుదేవుడు. జరాసంధుడు, కంసుడు పెద్ద పెద్దవాళ్ళు, వాళ్ళంతా వాళ్లతోనే ఇతను సమానం కాదు, భగవంతుడితో సమానంగా పోల్చుకునేస్తున్నాడు. భగవంతుడు అతను చివరికి చక్రాయంతో వందించేశాడు. కానీ భగవంతుడు అతను కరుణించాడు. ఎందుకు తెలుసా? అతను పంపించినటువంటి వార్త చూసి భగవంతుడు పొట్ట చెక్కలాగా నవ్వుకున్నాడు కదా, కృష్ణుణ్ణి ఆ విధంగా నవ్వించినందుకట ఆ కృప ఆయనకు వచ్చిందండి. హరే కృష్ణ. శ్రీరాధా గోవింద భగవానికి, శీల ప్రభుపాదికి, ఇంకా కృష్ణుని నవ్వించినందుకు ఆ కృప వచ్చింది పౌండ్రిక వాసుదేవుడికి. అందుకే భగవంతుడు అతను కరుణించి అతనికి తన యొక్క రూపాన్నే పెట్టుకుంటూ తిరిగాడు కాబట్టి అతనికి సారూప్య ముక్తిని ప్రసాదించాడంట. కృష్ణుడి యొక్క దయకి ఎంత ఎంత అంతుందో చూడండి, అంతు లేదు. భగవంతుని యొక్క దయకు అంతు లేదన్నమాట. దానికి ఎవరయ్యే కారణం అంటే మనమే. ముందు జన్మల్లో, ముందు కోటాను కోట్ల జన్మల్లో ఎన్నెన్ని పాపాలు చేస్తుంటే కూడా ఈ జన్మలో కొద్దో గొప్ప భక్తి చేయడానికి భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు. తెలియక పొరపాటున మనం అనుకుంటాం నేనేదో చేస్తున్నానని చెప్పి భక్తి, భగవంతుడు చేయడానికి అవకాశం ఇస్తే మనం చేస్తున్నాం ఈ భక్తి. పౌండ్రిక వాసుదేవుడు లాంటి కపట అవతారానికి కూడా భగవంతుడు అనుగ్రహించి అతనికి సారూప్య ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించాడు. ముందు ముందు భవిష్యత్తులో చాలా మంది నేను దేవుణ్ణి, నేను భగవంతుణ్ణి అని చెప్పి చాలా అవతారాలు వస్తాయని చెప్పి వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి అర్జునుడు ఈ 11వ అధ్యాయాన్ని ఉపయోగించాడు. మొత్తం భగవద్గీత 18 అధ్యాయాల్లో 11వ అధ్యాయం చాలా కీలకమైనటువంటి. ఎందుకు తెలుసా? 11వ అధ్యాయం అర్థం చేసుకున్న వెంటనే 12వ అధ్యాయం ఏమొస్తుందంటే భక్తి యోగం అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటిది. ఆ భక్తి యోగాన్ని అర్థం చేసుకునే ముందు నువ్వు ఈ విశ్వరూపాన్ని అర్థం చేసుకుని తీరాలి. ఎవరైనా రేపు భవిష్యత్తులో నేను పలానా భగవంతుని చెప్పుకుంటే నీ విశ్వరూపం చూపిస్తావా అని అడగాలి. ఏం చూపిస్తాడు విశ్వరూపం? అదే కాదు, వాళ్ళ వల్ల సాధ్యం కాదు. అర్జునుడు ఇక్కడ అది నిరూపిస్తున్నాడు, భగవంతుని యొక్క విశ్వరూపాన్ని ఆయన తన కోసం కాదు లోకం కోసం ప్రదర్శింపజేస్తున్నాడు. ఈ శ్లోకంలో అర్జునుడు ఏమంటున్నాడంటే, జన్మమృత్యువుల గురించి పూర్తిగా నేను నీ దగ్గర నుంచి వినడం ద్వారా అర్థం చేసుకున్నాను అంటున్నాడు. జన్మమృత్యుల గురించి ఎవడన్నా అర్థం చేసుకుంటే ఎలా ఉంటాడయ్యా అంటే అర్జునుడిలా ఉంటాడు. అర్జునుడు ఏం చేస్తున్నాడు, అతను ఉండేది రణరంగంలో, రణరంగంలో చావు ఎప్పుడో బతుకు ఎప్పుడో తెలియదు. అలాంటి ఆ యుద్ధరంగంలో కృష్ణుడు చెప్పినట్టుగా కృష్ణుడి కోసం అనేవి చెప్పి అతను యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. కృష్ణుడు నమ్ముకొని యుద్ధం చేస్తున్నాడు ఆయన. మా మనుస్మర యుద్ధచ, నన్ను నమ్మి నన్ను మనసులో స్మరిస్తూ యుద్ధం చెయ్యి. మయ్యర్పిత మనోబుద్ధి, నీ మనస్సు బుద్ధిని నా పట్ల అర్పించి నువ్వు యుద్ధం చెయ్యి అర్జున అని చెప్తున్నాడు. అది కురుక్షేత్రం ఏముంది, ఈ ప్రపంచం కూడా అంతే. ఏ మనకి చావు ఎప్పుడు బతికి ఇప్పుడు మనకు తెలుసా? తెలియదు. రోజు ఉదయం లేస్తే మళ్ళీ రేపు ఉదయాన్నే నేను చూస్తాను లేదో నాకు తెలియదు. అలాంటప్పుడు భగవంతుని మనం విశ్వసించి ఎలా ముందుకు సాగాలి అనేటువంటిది అర్జునుడు చూపిస్తున్నాడు ఈ శ్లోకంలో. అదే చెప్తున్నాడు ఆయన, భవ అప్యయౌహి భూతానాం, జీవుల యొక్క జనన మరణాల గురించి శృతౌ విస్తరసోమయ, భగవంతుడా నీ దగ్గర నుంచి నేను చాలా విస్తారంగా శ్రవణం చేశాను, చాలా విస్తారంగా. ఇప్పుడు నాకు అర్థమైంది, జన్మ అంటే దేనికోసం ఉండాలి, మరణం అంటే దేనికోసం చావాలి. రామాయణంలో ఒక మంచి ఉదాహరణ చెప్తారు. అసలు మనం రామాయణంలో అయోధ్య అంటాం కదా, అయోధ్య అనేటువంటిది చాలా గొప్ప ప్రదేశం. అది అయోధ్య అనంటే జయింప సఖ్యము కానటువంటిది. అయోధ్య వాసులకి బయట నుంచి కానీ లోపల నుంచి కానీ శత్రువులు లేరు. బయట నుంచి అంటే ఇరుగు పొరుగు రాజ్యాల నుంచి శత్రువులు లేరు, లోపల నుంచి అనంటే హృదయంలో కామ క్రోధ లోభ మదమోహ మాత్సర్యాలని శత్రువులు లేరు. అయోధ్య వాసులు బయట నుంచి లోపల నుంచి ఫ్రీ, శత్రువుల నుంచి వాళ్ళు విముక్తులై ఉన్నారు. లోపల శత్రువులు బయటదలేదు, బయట శత్రువులు బెడదలేదు. ఆ అయోధ్య కూడా ఎలా ఏర్పాటైంది అంటే ఎంత చక్కని వాతావరణంలో ఉంటుందో. ఎవరైనా సరే ఒకసారి అయోధ్యను చూస్తే జీవితాంతం ఇక్కడే ఉండిపోదామా అనిపిస్తుందండి, అంతలా ఉంటుందండి అయోధ్య. అయోధ్య చుట్టూ కూడాను ఇది సముద్రం అనిపించేంత విస్తారంగా అగర్తలు ఉంటాయండి. అగర్తలు అంటే ఏమిటంటే నీటి కందకాలు అంటారు, శత్రువులు రాకుండా. ఒక్కొక్కసారి మేఘాలు వాటిని చూసి భ్రమపడి ఇవి సముద్రాలేమనుకుని దగ్గరికి వచ్చేస్తాయండి నీరు తీసుకునేదని. తీరా వచ్చిన తర్వాత నీరు తీసుకుని పైకి వెళ్దామంటే అయోధ్య యొక్క ప్రహరీ గోడలు మహా ఎత్తుగా ఉండడంతో పైకి వెళ్ళలేక మళ్ళీ అక్కడే వర్షిస్తాయంట. అంటే అంత గొప్పగా అయోధ్య ఉంది, లోపల ఉన్న అయోధ్య వాసులు అంత గొప్పగా ఉన్నారు. ఆ అయోధ్య వాసులకి కరువు కాటకాలు అనేటువంటివి తెలియదు. ఎవరికి కూడాను ఒకరినొకరు దోచుకోవడము లేకపోతే ఇంకోటి లాక్కోవడము పీక్కోవడం ఇలాంటివంతా తెలియదు. ఎందుకంటే అందరి దగ్గర కూడా సంతృప్తిగా ఉంది, మనసు తృప్తిగా ఉంది, ఇళ్ల నిండా తృప్తిగా ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం చాలా మందికి ఇళ్ల నిండా ఉన్నా కానీ మనసు తృప్తిగా లేదు కాబట్టి ఇంకా నాకు అది రాలేదు ఇది రాలేదని పరిగెడుతూనే ఉంటారు. ఆ పరిగెట్టే ప్రయత్నంలో టక్కన ఒకరోజు పడిపోతారు, పడిపోతారంటే మృత్యువాత పడిపోతారు, అయిపోయింది. కానీ అయోధ్య వాసులకి మనసు తృప్తిగా ఉంది, ఇళ్ల నిండా తృప్తిగా ఉంది. దైవ అర్థకాలు నది అర్థకాలు అని చెప్పి వాళ్ళకి రెండుండేయంట, నీటి గురించి, నీటి సదుపాయం గురించి. దైవ అర్థకాలు అంటే వర్షాల మీద ఆధారపడేవాళ్ళు, సకాలంలో వర్షాలు కురిసేవి. నది అర్థకాలు అంటే ఆ కురిసినటువంటి వర్షం నీరుని ఎక్కడికెక్కడ నిల్వ పెట్టుకోగలిగేటువంటి నీళ్ళ ట్యాంకులు అంటామే మనం, ఆ విధంగా నీటిని నిల్వ ఉంచుకునేటువంటి ఏర్పాట్లు నది అర్థకాలు ఉన్నాయంట వాళ్ళ దగ్గర. ఇవి దేనికోసం, రేపెప్పుడన్నా వర్షాలు పడకపోతే అప్పుడేం పరిస్థితి, దుర్భిక్షం రాకుండా కరువు కాటకాలు రాకుండా ఉండేదాని కోసం అని చెప్పి నది అర్థకాలు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఒకసారి ఏమైందంటే వాళ్ళ రాజ్యంలో అయోధ్యలో నిజంగా వర్షాలు పడలేదు, అంటే దైవ అర్థకాలు లేవు. వర్షం పడకపోయినప్పటికి కూడాను ఆ విషయం ప్రజలకు తెలియలేదు. ఎందుకు తెలియలేదు, వాళ్ళు నిల్వ ఉంచుకున్నటువంటి నీరు ఎంత విస్తారంగా ఉంది అని అంటే వీళ్ళకి వర్షము ఆ సంవత్సరం అంతా పడలేదు, అయినా వాళ్ళకి వర్షం లేదనే విషయం తెలియలేదు. వాళ్ళకి త్రాగడానికి అవసరాలకి నీరు సమృద్ధిగా ఉంది, రెండో సంవత్సరం కూడా వర్షం పడలేదు కానీ వాళ్ళకి ఆ విషయం తెలియలే. రెండో సంవత్సరం కూడా వాళ్ళకి అన్ని సమృద్ధిగా ఉంది, పంటలు బాగానే పండినాయి, కావలసినంత నీరు ఉంది వాళ్ళ దగ్గర. 1, 2, 3, 11 సంవత్సరాలు వర్షం పడలేదు అసలు అయోధ్యలో. జనాలకి 11 సంవత్సరాల వరకు నీరు లేదనే విషయం తెలియలేదు, ఎందుకంటే నీరు అంత సమృద్ధిగా వాళ్ళ దగ్గర ఏర్పాటై ఉందన్నమాట. చివరికి 11 సంవత్సరం చివరికి వచ్చేసరికి వాళ్ళకి అర్థమైంది, అరే అరే మన దగ్గర నీరు లేదే, వచ్చే సంవత్సరం పంటలు ఎట్ట పండించుకోవాలి, మన ఇంకా మిగతా అవసరాలకి నీరు ఎక్కడి నుంచి వస్తుంది. అప్పుడు వచ్చింది వాళ్ళకి ఆలోచన. ఆలోచన దాకనే పరిగెత్తుకుంటూ దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళారు. స్వామి నీరు లేవు మన దగ్గర. మహారాజా ఏమిటి విషయం చూడండి అన్న, అప్పుడు వెంటనే దశరథ మహారాజు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని అందరినీ సాధువుల్ని పిలిపించి, ఏంటయ్యా మనకి నీరు లేకపోవడం ఏంటి, అయోధ్యకి విషయం ఏంటి చూడండి అని. మహారాజా, అసలు విషయం ఏంటంటే 11 సంవత్సరాలుగా నీరు లేదు, కానీ మనకున్నటువంటి నీటి వనరులు మనం ఏర్పరచుకున్న విధానం ఎంత బాగుందంటే 11 సంవత్సరాల వరకు నీరు లేదనే విషయం ప్రజలకి తెలియలేదు, అంత సమృద్ధిగా ఉంది. ఈ సంవత్సరం అవన్నీ ఖాళీ అయిపోయాయి. మరి నీటి ఎద్దడి ఎందుకు వచ్చింది, కొరత ఎందుకు వచ్చింది అని అంటే, శని ఉన్నాడు కదా, ఆ శని మన అయోధ్యని తీక్షణంగా చూస్తున్నాడు, దానివల్ల ఈ నీటి కొరత ఏర్పడుతుంది. ఇంకే ఇంతకన్నా ఏం లేదు విషయం. ఆ మాట వినడంతో దశరథ మహారాజుకి ఉక్రోషం వచ్చేస్తుంది. పవిత్రమైనటువంటి అయోధ్య నగరాన్ని చూడడానికి వాడికి ఏం కన్ను కుట్టింది, నా అయోధ్యను ఎందుకు చూడాలి, ఇప్పుడే నేను అతని దగ్గరికి వెళ్ళి అతను ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడో కనుక్కొని అతని యొక్క దృష్టిని నేను మరలుస్తాను, ఖచ్చితంగా అతను సృష్టిలో ఒక దేవత నేను కాదని ఇట్లా గౌరవిస్తాను, అదే సమయంలో నా రాజ్యానికి ఆటంకం కలిగిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేనని చెప్పి దశరథ మహారాజు ఏం చేశాడు, ఉన్న పళంగా రథం తీసుకుని వెళ్ళిపోయాడు, శనిగ్రహం దగ్గరికి వెళ్ళిపోయాడు. శనిగ్రహం దగ్గరికి వెళ్ళేసరికి శని అతన్ని చూశాడు అనమాట. చూసిన తర్వాత దశరథ మహారాజు చాలా కోపంతో వస్తున్నాడు అనమాట. కోపంతో వచ్చేపాటికి శని అతను చూసి, నేను అయోధ్యని నీరు లేకుండా చూశానని చెప్పేసి ఇతను నా మీదకే వచ్చేస్తున్నాడు ఇతను చెప్పి, ఇతను ఎట్లాగైనా కలతబెట్టాలని చాలా వేగంగా గుర్రాల మీద వస్తున్నాడు అనమాట. ఆకాశంలో ప్రయాణిస్తున్నాడు. శని ఏం చేశాడంటే గుర్రాల వైపు తీక్షణంగా చూశాడు. గుర్రాల వైపు తీక్షణ చూడగానే శని దెబ్బకి గుర్రాలన్నీ కూడా కదిలిపోయినాయి. వాటికి ఇటెళ్ళాలి ఇటెళ్ళాలి ఏం అర్థం కాలే, దిక్కు తెలియలే వాటికి. అవి అటు ఇటు చేసేసేసి రథం మొత్తం తిరిగిపోయి ఉన్న పళ్ళంగా రథం ఆకాశం నుంచి కింద పడిపోయి కింద పడేసరికి దశరథ మహారాజు ఆయన ఒప్పుకోలేదనమాట. ఆయన భగవంతుని ప్రార్థిస్తున్నాడు, భగవంతుని ప్రార్థిస్తూ, నేను నా రాజ్యం కోసం వచ్చాను, నా ఖచ్చితంగా న్యాయం జరిగి తీరాలి, నేనేమైపోయినా పర్వాలేదు, నా రాజ్యానికి న్యాయం జరగాలి. ఇది చూడండి ఎంత గొప్ప విషయం. అంటే ఆ నాయకులు ఏమనుకుంటున్నారు ఆ రోజుల్లో, నేనేమైపోయినా పర్వాలేదు, నా రాజ్యం బాగుపడాలి. ఈ రోజుల్లో ఏమనుకుంటున్నారు మీకు తెలుసు. అయితే దశరథ మహారాజు ఎప్పుడైతే అలా కింద పడుతున్నాడో వెంటనే జటాయువు చూశాడు. జటాయువు చూసి, అరే అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజు ప్రాణాపాయంలో ఉన్నాడు, అతను సురక్షితంగా చూసుకునేటువంటి అడవి వల్ల, అతను చక్కగా చూసుకునేటువంటి ఆ సరియు నది వల్ల నాకు ఆహారము నీరు సమకూరుతుంది, నా రాజును కాపాడుకోవడం నా బాధ్యత అని చెప్పి వెంటనే జటాయు వెళ్ళి ఏం చేస్తుందంటే, చాలా పెద్ద పక్షి, తన ఒక రెక్క పెద్దగా ఇలా చాపితేనే ఆ దశరథ మహారాజు రథము దశరథ మహారాజు గుర్రాలు అన్నీ వచ్చి ఆ రెక్క మీద వాళ్తాయి అనమాట. అలా కింద పడకుండా పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత కాసేపటికి దశరథ మహారాజు తేరుకుంటాడు. తేరుకుని మళ్ళీ ప్రయత్నం వదళ్ళు, మళ్ళీ గుర్రాలని సిద్ధం చేసుకుని రథం తీసుకుని మళ్ళీ వెళ్తాడు శని దగ్గర. అప్పుడు జటాయు అంటాడు, మహారాజా నేను వస్తాను నీతో తోడు అని అంటే, పద వెళ్దాం అని చెప్పాడు. ఇద్దరు కలిసి వెళ్తారనమాట శని దగ్గరికి. వెళ్తే శని చూసి, వాళ్ళిద్దరిని చూసి ఇద్దరు ఎంతో చాలా పట్టుదలతో క్రోధంతో వస్తున్నారు చూసి, ఇప్పుడు శని శాంతిస్తాడు, చూడు వీళ్ళు నేను ఏదైనా చేస్తానని భయం కూడా లేకుండా ఆ రాజ్య ప్రజల యొక్క క్షేమం కోసం నా దగ్గరికి వస్తున్నారు వీళ్ళు, ఖచ్చితంగా వీళ్ళు నేను కరుణించాలని చెప్పి అనుకుని శని ఏం చేస్తాడంటే దశరథ మహారాజుని అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి మెచ్చుకుంటాడు, నీ పట్టుదల నాకు నచ్చింది, నేను నా దృష్టిని నీ రాజ్యం నుంచి మరణిస్తున్నాను అని చెప్పాకి. అప్పుడు దశరథ మహారాజు ఎంత సంతోషంతో కిందకు వచ్చేస్తాడు. వస్తూ వస్తూ జటాయువును కూడా తీసుకొస్తాడు. తీసుకొచ్చి జటాయువుని అడుగుతాడు అనమాట, నిజంగా నువ్వు నాకు చేసిన సహాయం సామాన్యమైంది కాదు, నా ప్రాణాన్ని కాపాడావు, నా రాజ్య ప్రజలకు నేను ఇచ్చిన మాట కాపాడావు, రెండు చేశావు, నీకేదైనా కోరుకుంటే కోరుకుని నేను ఇచ్చేస్తాను ఇప్పుడే అని చెప్పాను. జటాయువు అన్నాడు, మీరు రాజు, మీకు సేవ చేయడం నా బాధ్యత, నాకంటూ వేరే కోరిక ఏం అవసరం లేదులేండి అన్న. ఆయన ఒప్పుకోలే దశరథ మహారాజు, నిజంగా నువ్వు ఏదైనా ఒక వరం కోరుకు ఇస్తానన్న. వెంటనే జటాయు ఉన్నాడు, సరే అట్లయితే మీకు గనక కుమారుడు జన్మిస్తే మీ కుమారుడు నా కుమారుడు కావాలి, అంతే అదే నా కోరిక అని చెప్పింది. అనగానే దశరథ మహారాజు యొక్క ఔన్నత్యం చూడండి, అప్పటికి ఇంకా ఆయనకి సంతానమే లేదు కానీ మాట ఇచ్చేసాడు, సరే అలానే నాకు గనక కుమారుడు జన్మిస్తే ఖచ్చితంగా నా కుమారుడిని నీ కుమారుడిగా నీకు అప్పజెప్పేస్తాను అని చెప్పి మాట ఇచ్చేస్తాడు. ఆ మాట తీసుకుని జటాయు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాలక్రమేణా ఏమవుతుంది, ఈయన పుత్రకామిష్టి యాగం చేయడం, రామలక్ష్మణ్ భరత శత్రుఘ్నులు జన్మించడం ఇవన్నీ జరుగుతాయి. మొట్టమొదటి కుమారుడు ఎవరు? శ్రీరామచంద్రుడు. దశరథ మహారాజు అమాంతం శ్రీరామచంద్రుని ఎత్తుకొని తిన్నగా ఊరు బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు జటాయువన్ అంటే ఏ జాతి? రాబందులు. వాడు రాబందుల జాతి కదా. రాబందులు సామాన్యంగా ఏ ప్రదేశంలో ఉంటాయి? శ్మశానాలకి దగ్గరలో ఉంటాయి అన్నమాట. పసిబిడ్డను ఎత్తుకుని దశరథ మహారాజు తిన్నగా శ్మశానాల వైపు వెళ్ళిపోయాడు. అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ ముక్కును వేలేసుకున్నారు. అప్పుడే పుట్టిన పసికందు శుభమాని ఇంట్లో పండుగ వాతావరణం చేసుకోవాల్సింది పోయి దశరథ మహారాజు ఆ బిడ్డను తీసుకుని ఇంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి వాళ్ళంతా చాలా తలడిల్లిపోయారు. దశరథ మహారాజు ఏం పట్టించుకోలేదు, నేను మాట ఇచ్చాను అంతే మాట అని చెప్పేసి తిన్నగా రాముని తీసుకుని వెళ్ళి జటాయు దగ్గరికి వెళ్ళిపోయాడు. బిడ్డను తీసుకుని అలా ఆ శ్మశాన ప్రాంతాలకి వెళ్ళడం అనేదే మామూలుగా మనం అనుకునేటువంటి పరిభాషలో పెద్ద అశుభం. అక్కడికి వెళ్ళడం కాకుండా ఒక రాబందు, రాబందు ఏం చేస్తుంది మామూలుగా పసికందుల కోసం చూస్తుంది. నేను ఒకసారి నేను ఎక్కడ చూశాను మన భక్తులు చూపిస్తే ఆఫ్రికాలో ఎక్కడో రాబందు ఏమో ఇలా చూస్తుందనమాట. ఆ పసికందుకి నిజంగా ఆహారం లేక అల్లాడిపోతున్నాడు. అతను పూర్తిగా బకచిక్కిపోయినాడు. ఇంకా అతను తుది శ్వాస ఎప్పుడు వదులుతాడా మీద పడదాం అన్నట్టుగా తయారుగా చూస్తున్నారు రాబందు. రాబందులు పసిబిడ్డల్ని తీసుకునేస్తాయి. అలాంటిది శ్రీరామచంద్రుని దశరథ మహారాజు తీసుకెళ్లి జటాయి ముందు పెట్టాడనమాట. పెట్టి ఇతను నా కుమారుడు కాదు నీ కుమారుడే అన్నమాట, తప్పేది లేదు తీసుకోను. ఆ మాటకి జటాయు కన్నీటితో నువ్వు ఒక మహారాజువి, నేను ఒక సామాన్యమైనటువంటి అడవి పక్షిని, నాకిచ్చిన మాట తీర్చాలనేమో నీకేం నియమం లేదు, కానీ నిజంగా నువ్వు దశరథ మహారాజు నువ్వు అని చెప్పి ఆయన ఎంతగానో పొగిడి ఏమంటుందంటే, నీ కుమారుడు నా కుమారుడు కలిసావు కదా, నేను ఇప్పుడు అంటున్నాను ఇప్పుడు మన ఇద్దరి మధ్య స్నేహం అనేది ఏర్పడింది కాబట్టి నా కుమారుడు కూడా నీ కుమారుడు అవుతాడు, కాబట్టి ఇప్పుడు రాముడు నా కుమారుడు కదా, ఇప్పుడు నా కుమారుడిని నీకు ఇస్తున్నాను తీసుకుని చెప్పి జటాయు మళ్ళీ రాముడిని దశరథుడికి ఇస్తుంది. అప్పుడు దశరథుడు మళ్ళీ రాముడిని తీసుకుని రాజ్యానికి వచ్చేస్తాడనమాట. వచ్చేసిన తర్వాత కాలక్రమేణా జరిగే సన్నివేశాలు చివరికి ఈ కైకేయి వల్ల ఆ మంత్ర చెప్పినటువంటి దుష్ట ఆలోచన వల్ల కైకేయి వరాలు కోరుకోవడం, రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలని, భరతుడికి పట్టం కట్టాలని ఇలాంటివన్నీ జరిగిపోతాయి. జరిగిన తర్వాత చివరికి దశరథ మహారాజు ఏం చేస్తారంటే రాముడు వనవాసానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి దశరథ మహారాజుకి విపరీతమైన క్షోభ, నేను కుమారుడికి దూరం అయ్యాను, కుమారుడికి దూరం అయ్యాను, రాముడికి దూరమయ్యాని చెప్పి రామనామాన్ని జపిస్తూ ఆ రాముడిని స్మరిస్తూ ఏం చేస్తారంటే తీవ్రమైన బాధతో భగవంతుని రాముడిని తలుస్తూ శ్రీరామచంద్ర అని చెప్పి అంటూ ఆయన శరీరాన్ని వదిలేస్తాడు. భగవంతుని స్మరిస్తూ ఆయన శరీరాన్ని వదిలేస్తాడన్నమాట. ఆ భగవంతుని స్మరిస్తూ శరీరాన్ని వదిలినందుకు దశరథ మహారాజు జన్మ ధన్యమైంది. తర్వాత ఏమైంది, అడవిలో సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని తీసుకెళ్లిన తర్వాత తీసుకుని వెళుతూ వెళుతూ ఉంటే ఆ సీతాదేవి ఏమో భగవంతుణ్ణి శ్రీరామచంద్రుని తలుస్తుంది. ఎప్పుడైతే శ్రీరామచంద్రుణ్ణి తలుస్తుందో జటాయుకి ఆ నామం వినపడుతుంది. ఆయన అడవిలోనే ఉంటాడు. భగవంతుని యొక్క నామం తలుస్తుంది ఎవరి అని చెప్పేసి వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్తాడు. చూస్తే విషయం అర్థమవుతుంది. వెంటనే ఆ రోజు శనితో యుద్ధం చేయడానికి ఎంత ఉత్సాహంతో అయితే వెళ్ళాడో జటాయువు అంతే ఉత్సాహంతో రావణాసుడి మీదకి వెళ్తాడు. ఈ రావణాసుడు ఎటువంటి వాడు, ఆ శనితో పాటు నవగ్రహాన్ని కూడా గడగడలాడించిన వాడు. అలాంటి శక్తివంతుడైన రావణాసురుణ్ణి ఏమాత్రం లెక్క చేయకుండా అత్యంత ఉత్సాహంతో, ఎలాంటి ఉత్సాహం అనంటే ఆనంద ఉత్సాహంతో, వీడు మహాశక్తివంతుడే వీడితో తలబడితే నా ప్రాణం పోతుందే అనే భయం లేదంట జటాయు. ఆనందోత్సాహంతో నేను మళ్లీ నాకు దశరథ మహారాజుకి సేవ చేసే అవకాశం దొరికింది, అయోధ్య రాజుకి సేవ చేసే అవకాశం దొరికిందని అత్యంత ఉత్సాహంతో వెళ్లి రావణాసుడితో తలపడతాడు. రావణాసుడికి ఎన్నో వేల ఏనుగుల బలం ఉంటుంది, కానీ అలాంటి వాడితో దశకంఠుడు అంటాడు 10 శిరస్సులైంది అలాంటి వాడితో ఈ జటాయువు యుద్ధం చేస్తాడు. ఇతని దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే ఉత్సాహం. భగవంతుడి యొక్క సేవ నాకు లభించిందని ఉత్సాహంతో చేశాడు. రావణాసురుడికి దగ్గర ఉన్నటువంటిదేమో రాక్షస గుణంతో కూడినటువంటి శక్తి. ఆ రాక్షస శక్తికిను దైవ ఉత్సాహానికి మధ్య జరిగినటువంటి యుద్ధం అన్నమాట. శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి, శ్రీల ప్రభుపాదికి తై గౌర్ ప్రేమనంద. చివరికి ఆ యుద్ధంలో ఏమవుతుంది, జటాయు ఓడిపోతుంది, సావు దెబ్బలు తింటుంది అనమాట, రెక్కలన్నీ విరిగిపోతాయి. ఆనాడు ఏ రెక్కతో అయితే దశరథ మహారాజుని కాపాడిందో ఆ రెక్క విరిగిపోతుంది. చివరికి ఒక రెక్క విరిగిపోవడంతో ఇంక ఎగరలేని పరిస్థితుల్లో అంతెత్తు నుంచి దప్పమని చెప్పి కింద పడిపోతుంది. పూర్తిగా ఇంకా ప్రాణం పోయే స్థితిలో ఉంటుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు రాముడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఈ జటాయు దగ్గరికి వస్తాడు. జటాయు ఎక్కడో అడవిలో పడిపోతుంది, రాముడు ఆశ్రమం ఎక్కడో ఉంటుంది, కానీ అక్కడి నుంచి వెతుక్కుంటూ వెతుక్కుంటూ జటాయు కోసం వస్తాడే. జటాయుని చూసిన తర్వాత, జటాయు యొక్క పరిస్థితిని చూసిన తర్వాత వెంటనే రాముడు ఏం చేస్తాడు, జటాయుని తన ఒళ్ళోకి తీసుకుంటాడు. ఒళ్ళోకి తీసుకుని ఓదారుస్తాడు, పక్షివైనా కానీ నా కోసం ఎంత సేవ చేశాను, నా కోసం చివరికి ప్రాణం కూడా వదులుకోవడానికి సిద్ధమయ్యావు. ఆనాడు నేను జన్మ తీసుకున్నప్పుడు నీ దగ్గరికి కుమారుడిగా వచ్చాను, ఈనాడు ప్రాణం పోయేటప్పుడు నా ఒళ్ళకు నువ్వు వచ్చావు అని చెప్పి రాముడు జటాయుని ఎంతగానో ఓదారుస్తాడు. జటాయు అంటుంది, నేను అనుకున్నది నాకు నెరవేరింది, నేను అనుకున్నది నాకు నెరవేరింది. ఆనాడు నీ తండ్రి నేను ఏమడిగానంటే నా కుమారుడిగా తెచ్చిమని చెప్పి అడిగాను, అప్పుడు నిన్నే తెచ్చిచ్చాడు నాకు. నిన్ను నా ఒళ్ళోకి తీసుకున్నాను ఆ రోజు, ఈరోజు ప్రాణం పోయేటప్పుడు నన్ను నీ ఒళ్ళోకి తీసుకున్నావు రామచంద్ర, ఇంతకన్నా నాకేం అవసరం లేదు. నిజంగా నేను ఒక తండ్రిగా, నాకు కుమారుడిగా నాకు చేయాల్సింది నువ్వు చేస్తున్నావు. నేను దశరథ మహారాజు అడిగినటువంటి కోరిక నాకు నెరవేరింది. నీ బిడ్డను నా కుమారుడికి ఇవ్వమని అడిగాను కదా, దేనికోసం అంటే దీనికోసమే, అది నెరవేరింది నాకు. ఇంకెంతకంటే నాకేం అవసరం లేదని చెప్పి, నేను సీతాదేవిని నేను కాపాడలేకపోయాను, నన్ను క్షమించు, నీ సేవను నేను పూర్తి చేయలేకపోయాను, నన్ను క్షమించు అని చెప్పి జటాయు భగవంతుని క్షమాపణ అడిగి రాముని యొక్క ఆ ముఖారవిందాన్ని, రాముని యొక్క ముఖారవిందాన్ని, ఆయన యొక్క పద్మం వంటి ముఖాన్ని చూస్తూ ప్రాణం వదిలేస్తాడు. అప్పుడు రాముడు దగ్గరుండి జటాయుకు అంత్యక్రియలు చేస్తాడని. జటాయుకు దక్కినటువంటి భాగ్యం సొంత తండ్రి దశరథ మహారాజు కూడా దక్కలేదు. మరి ఆయన ఎక్కడో రాజ్యంలో శరీరం వదిలేశాడు, ఆ సమయంలో రాముడు ఎక్కడో అడవిలో ఉన్నాడు. కానీ జటాయుకి ఆ భాగ్యం దొరికింది. కానీ జటాయు నిజంగా సేవలో పరిపూర్ణం అయి చెందిందా, సీతాదేవిని కాపాడగలిగిందాడు జటాయు? లేదు. కానీ జన్మసార్థకమైందా లేదా? జన్మసార్థకమైంది. భగవంతుని చూస్తూ భగవంతుని చేతిలో శరీరం వదలడం అంటే ఇంకంతకంటే ఏం కావాలి? స్వామిని చూస్తూ ఆ శ్రీరామ అని చెప్పేసి భగవన్నామం జపిస్తూ శరీరం వదిలేస్తుంది. కృష్ణుడు భగవద్గీతలో మనకు అదే చెప్తున్నాడు సూత్రం. మనందరికీ కృష్ణుడు చెప్పే సూత్రం ఏంటంటే, అంత్యకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యత్ప్రయాతి సమద్భావం, యత్ప్రయాతి సమద్భావం యాతినా శస్త్ర సంశయః. అంత్యకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెడతాడో శీఘ్రముగా వాడు తప్పక నన్నే చేరుతాడు. జటాయు అది సాధించాడు. అతను సీతాదేవిని కాపాడలేకపోవచ్చు, కానీ ఆ చేసేటువంటి సేవ నిస్వార్థంగా శాయశక్తిలో చేశాడు. అట్లా మనం ఈ జన్మలో భగవద్భక్తి తీసుకున్నాం. ఈ జన్మలో మనం భగవద్భక్తిలో పూర్తి పరిపూర్ణత సాధించలేకపోవచ్చు. ఈ జన్మలో మనం పూర్ణంగా శుద్ధనామ స్థాయికి జపంలో చేరుకోలేకపోవచ్చు. కానీ చేరుకోవాలని మనం చేసే తీవ్ర ప్రయత్నం ఏం చేస్తుందంటే మనల్ని ఆ భగవంతుని దగ్గర చేస్తుంది అన్నమాట. దశరథ మహారాజు దక్కనటువంటి భాగ్యం జటాయుకు దక్కింది. భగవంతుని చేతిలో అతను శరీరాన్ని వదిలిపెట్టగలిగాడు. అర్జునుడు అందుకే అన్నాడు, జన్మ మృత్యువుల గురించి నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఎలా అంటే నీ నుండి శ్రవణం చేయడం ద్వారా. ఒక వైష్ణవ ఆచార్యుని గురించి ఏం చెప్తారంటే, ఏ వైష్ణవ డైస్ టు లీవ్ అండ్ లీవ్స్ టు ప్రీచ్. వైష్ణవుడు జీవించడం కోసం మరణిస్తాడు, ప్రచారం చేయడం కోసమే జీవిస్తాడు. ఈ మాట ఎంత గొప్పది చూడండి. ఇది ఎవరు చెప్పారంటే, సాక్షాత్తు భక్తివినోద్ ఠాకూర్ మహారాజ్ చెప్పారు. ప్రభుపాదుల వారికి గురువు గారి తండ్రి ఆయన చెప్తున్నారు అనమాట. వైష్ణవుడు జీవించడం కోసమే మరణిస్తాడు, ప్రచారం చేయడం కోసమే జీవిస్తాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి జన్మ మృత్యుల మధ్య నేను ఉన్నానని చెప్పి తెలుసుకుంటాడు. మనమంతా ఇప్పుడు అదే పరిస్థితి, జన్మ మొదలైపోయింది, మృత్యు ఎదురు చూస్తోంది, ఈ రెండింటికి మధ్యలో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉన్నాం, మన ప్రయాణం మధ్యలో జరుగుతుంది. ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుంది అనేటువంటిది మనకు తెలియదు, కానీ ముగిసే లోపల మనం భగవద్భక్తిని శాయశక్తుల, ఆ జటాయు ఏ విధంగా అయితే శాయశక్తుల ప్రయత్నం చేశాడో రావణాసురుడి బారి నుంచి సీతమ్మను కాపాడడానికి, అలా మనం కూడా ఈ భౌతిక జగత్ అనేటువంటి ఈ కల్మషం నుంచి మన కృష్ణ చైతన్యాన్ని కాపాడుకోవడానికి మనం అట్లా శాయశక్తిలో ప్రయత్నించాలి. రెక్కలు విరిగిపోయినా గానీ మనం ఖచ్చితంగా భగవంతుని చేత మెచ్చుకోబడతాం. ఇంకొక ముఖ్యమైనటువంటిది, ఈ అయోధ్య నగరము లోపల నుండి బయట నుంచి శత్రు రహితమై ఉంది అని చెప్పుకున్నాం. దానికి కారణం ఏంటంటే దశరథ మహారాజు దగ్గరట 8 మంది మంత్రులు ఉండేవాళ్ళు, మంత్రి మండలి. వాళ్ళు చాలా చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఆ 8 మంది వల్ల అయోధ్య నగరం అనేటువంటిది ఇటు భౌతికంగా చూసినా అటు ఆధ్యాత్మికంగా చూసినా ఏ విధంగా చూసినా కానీ పటిష్టంగానూ నిర్దిష్టంగానూ ఉంది. ఇంత ఎవరు 8 మంది మంత్రులు అంటే, దృష్టి, విజయ, జయంతి, అర్ధసాధక, సిద్ధార్థ, అశోక, ధర్మపాల, సుమంత్ర. ఈ 8 మంది మంత్రులు. ఈ 8 మందికి ఉన్నటువంటి లక్షణాలు మనం తెలుసుకుంటేనట మన ఆధ్యాత్మిక జీవితం కూడాను మనం అయోధ్యలాగా తయారు చేసుకోవచ్చు. దృష్టి, ఈ దృష్టి అనే మంత్రి ఏం చేసేవాడంటే అయోధ్య మొత్తానికి కూడా విజన్, దృష్టి అంటే విజన్, అయోధ్య యొక్క విజన్ చూసేవాడు. ఈ అయోధ్య ముందు ముందు భవిష్యత్తులో ఎలా ఉండాలి, వర్తమానంలో ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ముందు ముందు ఏ విధంగా పరిస్థితులు అనేవి కూడా మెరుగుపరుచుకోవాలి, ఇలా అయోధ్యకు సంబంధించిన దృష్టి అతని చేతిలో ఉండేదండి. అయోధ్యకు సంబంధించినటువంటి విజనరీ దృష్టి అంతా కూడా అతను చూసుకునేవాడంట. అయోధ్య యొక్క భౌతికమైనటువంటి భవిష్యత్ ఏంటి, అయోధ్య యొక్క ఆధ్యాత్మిక భవిష్యత్ ఏంటి అనే దృష్టి అతనికి ఉండే. రెండవ మంత్రి విజయ. ఈ విజయ ఏం చేసేవాడంటే అన్ని చోట్ల కూడాను జయాన్ని తీసుకుని రావడం, శత్రువుల నుంచి జయాన్ని తీసుకుని రావడం. నానా రకాలైనటువంటి ఆటంకాలు అవరోధాలు ఉంటాయి కదా, మరొక పరిపాలన అన్న తర్వాత ఆ ఆటంకాలకి అవరోధాలన్నిటికీ కూడాను జయాన్ని తీసుకొస్తూ ఉంటాడు. విక్టరీ అంటే ఉండేటువంటి ప్రజల యొక్క ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, భౌతికమైనటువంటి ఆధ్యాత్మిక ఆటంకాలు, వాటన్నింటి నుంచి కూడా వాళ్ళకి జయాన్ని తీసుకొస్తూ ఉండేవాడంట. మూడవ మంత్రి జయంతు, రెండవ మంత్రి ఏమో విజయ. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీల ప్రభుపాదికి ఇంత గౌర ప్రేమానంద. మూడవ మంత్రి జయంతి ఏం చేసేవాడంటే విజయ అనేటువంటి మంత్రి ఏదైతే జయాన్ని తీసుకొస్తాడో ఆ జయాన్ని పట్టుకుని కాపాడేవాడు అనమాట. అంటే అది దూరం పోకుండా, అది ఎప్పటికీ దూరం కాకుండా చూసుకునేవాడు. ఉదాహరణకు ఏదైనా శత్రువుని జయించి ఏదైనా ఒక రాజ్యం విలీనం చేస్తున్నారనుకోండి, అది మళ్ళీ దూరం కాకుండా దాన్ని కాపాడుకునేవాడు. విజయ ఏమో తీసుకురావడం, విక్టరీ. జయంతి ఏమో తీసుకొచ్చిన విక్టరీని కాపాడడం. నాలుగో మంత్రి అర్ధసాధక. ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి వనరులు ఉన్నాయో, ఏ విధమైనటువంటి విషయాలు ఉన్నాయో, వాటన్నింటినీ కూడా ఆర్థికం కావచ్చు, వనరులు కావచ్చు, వాటన్నింటినీ కూడా సాధించడం, తీసుకొచ్చి సమకూర్చడం. ఐదో మంత్రి ఎవరు, సిద్ధార్థ. వాని పని ఏమిటి, సిద్ధ అర్ధ. ఈ అర్ధ సాధకుడు సాధించినటువంటి ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో సిద్ధ అర్ధ, వాటికి పరిపూర్ణత తీసుకుని రావడం. సిద్ధ అంటే పరిపూర్ణత, అర్ధ అని అంటే తీసుకున్నటువంటివి, సాధించినటువంటి. సో ఈ ఐదో మంత్రి సిద్ధార్థ ఏం చేస్తాడు, ఆ నాలుగో మంత్రి తెచ్చినటువంటి ఆర్థిక వనరుల్ని కానీ లేకపోతే ఆర్థిక ట్రెజరీ ధనం కానీ వీటంతా కూడాను పరిపూర్ణంగా ఉపయోగపడేటట్టు జాగ్రత్తగా డీల్ చేసి వాటిని చూసుకుని పరిపూర్ణ తీసుకొస్తాడు. ఆరోవాడు అశోక లేదా అక్రోధ. ఈ మంత్రి ఏమిటంటే రాజ్యంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళకి ఏ దుఃఖం వచ్చినా కానీ వెంటనే తాను వెళ్ళి వాళ్ళ దుఃఖాన్ని తీరుస్తాడు, వాళ్ళ చింతలు తీరుస్తాడు. ఈయన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ఎవడైనా సరే ఒక సామాన్యుడైనా సరే అమ్మో ఇప్పుడు జరిగింది కదా, ఇది జరిగిందని నేను చెప్పాననుకో, చెప్తే నా మీద కోప్పడతాడేమో, నేను చెప్పినందుకు నా మీద కక్ష కడతాడేమో అనే భయం లేకుండా నిర్భయంగా ఆయన దగ్గరికి వచ్చి అన్నీ చెప్పుకునేవాళ్ళండి బాధలన్నీ. అయ్యా మీ రాజ్యంలో ఇది సరిగా లేదు అది సరిగా లేదు అని చెప్తే, రే అందరూ గమ్మునుంటే నువ్వు ఒక్కడే చెప్తావా సరిగా లేదు అని చెప్పి, చెప్తా నీ పని అని చెప్పేసి మనసులో ఒక మూల వాడి గురించి దృష్టి పెట్టుకుని సమయం వచ్చినప్పుడు చావు దెబ్బ కొట్టేది కాకుండా ఈ అక్రోధ అనే లేదా ఈ అశోక అనేటువంటి మంత్రి ఏం చేస్తాడంటే ప్రజలకి తన దగ్గర ఎంత స్వేచ్ఛనిస్తాడంటే ఎంత ఏమంటారు చూడండి ఎంత స్వచ్ఛందమైనటువంటి అవకాశం ఇస్తాడంటే వాళ్ళు భయం లేకుండా చెప్తారు ఆయన దగ్గర, స్వామి మన అయోధ్యలో ఇది ఉంది ఇది లేదు ఇలా ఉంది దీనికి మీరు ఏదైనా చేయండి. ఏడో మంత్రి ధర్మపాల. అతనేం చేస్తాడు, శాస్త్రంలో ఉన్నటువంటి ధర్మం ఏముందో చూసి దాని ప్రకారంగా అన్ని పరిపాలిస్తూ ఉంటాడు, ఎక్కడ ఏం జరిగినా దాన్ని శాస్త్ర దృష్టితోనే చూస్తూ ఉంటాడు. ఎనిమిదవ మంత్రి ఎవరు అంటే సుమంత్ర. అతను వీళ్ళందరికీ కూడాను అధిపతి అనమాట. ఇతను వచ్చి శాస్త్రానికి ప్రతిరూపం. సుమంత్ర అంటే ఈ శాస్త్రంలో ఏముందో, శాస్త్రంలో ఏ మంత్రం ఉందో, శాస్త్రంలో ఏ తంత్రం ఉందో దాని ప్రకారంగా నేను అందరికీ మార్గదర్శకత్వం, మిగతా ఏడు మందికి మార్గదర్శకత్వం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఈ ఎనిమిది మంది మంత్రులు దశరథ మహారాజుకి ఉన్నారు. వాళ్ల వల్ల అయోధ్య అనేది నిజంగా అయోధ్య జయింపశక్యము కానటువంటి ప్రదేశంగా ఉంది. బయట నుంచి లోపల నుంచి, బయట నుంచి శత్రువులు లేరు, లోపల నుంచి కామక్రోధ లోభాలు అనేటువంటి శత్రువులు లేరు. ఈ ఎనిమిది మంది మంత్రులు అనేటువంటి విషయాలు వాళ్ళ లక్షణాలు ఒకసారి మన ఆధ్యాత్మిక జీవితంలో కనుక మనం తీసుకుంటే మన ఆధ్యాత్మిక జీవితం అనే ఈ అయోధ్యను కూడా మనం సురక్షితంగా చూసుకోవచ్చు. దృష్టి అంటే ఏమిటంటే ప్రతిదాన్ని కూడాను మనము ముందు ప్రస్తుతము గతం భూత భవిష్యత్ వర్తమాన కాలం చూస్తూ విజనరీ, ఇప్పుడు ఎలా జపం చేస్తున్నాం, ముందు ముందు ఎలా జపం చేయాలి, గతంలో ఎట్లా చేసేవాళ్ళం, ఇప్పుడు ఏం శాస్త్రాలు ఏం చదువుతున్నాం, భగవంతుడి సేవ కోసం ఎంత సమయం ఇస్తున్నాం, రోజులు దొల్లిపోతున్నాయి, అక్కడ మృత్యువేమో బాబు రా అని చెప్పి పిలుస్తోంది, ఈ మధ్యలో భగవంతుని కోసం నేను ఏం సేవ చేస్తున్నాను. మనం మన ఈ మధ్య విన్నాము 24 మంది ఇట్లా ఒక్కసారి అలా తాకిడి వస్తే కొట్టుకెళ్ళిపోయారు. కాలం అనేటువంటిది కూడా అలాంటి కెరటం లాంటిదే, అందుకే శాస్త్రం కాలాన్ని కూడా కెరటంతో పోలుస్తుంది. కాలమైన కెరటం ఎప్పుడు వచ్చి ఫట్మని కొడుతుందో తెలియదు, ఒకసారి కొడితే అలానే కొట్టుకెళ్ళిపోతాం అంతే. కాల కెరటం అనేటువంటిది ఎప్పుడు వచ్చి కొడుతుందో తెలియదు. ఈ లోపల భగవత్ సేవ మనం ఎంత చేస్తామనేది చూసుకుంటే అది మనకి రేపు మంత వచ్చేది. ఏమి కట్టుకున్నవి పెట్టుకున్నవి లేకపోతే ఆకట్టుకున్నవి ఇవేం మంతరావు అంటే అదే చూస్తారు. ఆకట్టుకున్నామంటే జనాలు, చైతన్య మహాప్రభు చెప్తారే, నధనం నజనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయ్. జగదీశ్వర కృష్ణ ధనవద్దు జనవద్దు సుందరి మండలొద్దు కవితాశక్తి లేకపోతే ఈ పాండిత్యము ఈ పలుకుబడి ఇవంతా నాకొద్దు, మరేం కావాలి, మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహైతు కీత్వయ్యి. జన్మ జన్మలకి నాకు కావాల్సింది ఏమిటయ్యా అంటే నీ పట్ల నిస్వార్థమైనటువంటి నీ పట్ల నిజాయితీతో కూడినటువంటి భక్తి కావాలి. నిస్వార్థమైన మాట కొంచెం పెద్ద మాట, మనకు వెంటనే రాకపోవచ్చు, కనీసం నిజాయితీతో కూడిన భక్తి. నిజాయితీ ఏంటంటే భగవంతుని ముందు ఒప్పేసుకుంటాం, స్వామి నేను నా భక్తి సరిగా లేదు అంత ఇంత స్వార్థంతోనే ఉంది, శుద్ధ భక్తి కాదు నేను చేసేది, మిశ్రమ భక్తే చేసేది, కానీ దీన్ని శుద్ధభక్తిగా మార్చేటువంటి అనుగ్రహం నాకు నీవే ఇవ్వాలని చెప్పి నిజాయితీగా దేవుడి ముందు ఒప్పుకోడు. ఇలా మనం చేయగలిగితే ఏమవుతుందంటే ఆ దృష్టి అనేటువంటిది మనకు అలవడుతుంది. ఇది మొదటి లక్షణం. రెండవ మంత్రి ఎవరు, విజయ. మనం ఏం చేయాలి, ఆధ్యాత్మిక జీవితంలో చిన్న చిన్న విజయాలు సాధిస్తాం, ఈరోజు ఎక్కువ పుస్తకాలు వితరణ చేశాం, ఈరోజు ఎక్కువ మందికి కృష్ణుడి కథ గురించి చెప్పగలిగాం, ఈరోజు ఎక్కువ మాలలు జపం చేయగలిగాం. ఇవన్నీ విజయాలే ఆధ్యాత్మిక జీవితంలో. అదే ఒక గృహస్థుడు ఉన్నాడు అనుకో, ఈరోజు భగవంతుడికి ఎక్కువగా సేవ చేయగలిగాను, ఇవన్నీ విజయాలు. ఆధ్యాత్మిక సేవ అంతా కూడా విజయం. ఆ విజయాన్ని మనం సాధిస్తూ మూడో మంత్రి ఎవరు? జయంతి. సాధించిన విజయాన్ని దగ్గరే పెట్టుకోవాలి. ఈరోజు 20 మాలలు జపం చేశాను బాగానే ఉంది, రేపు మళ్ళీ 20 పోయి 0 తీసేస్తే ఎట్లా? మొదటికి మోసం వచ్చేస్తుంది కదా. రేపు 2 మాలలు అంటే కష్టం. ఆధ్యాత్మిక జయం రోజు 16 మాలలు జపం చేయాలి. కష్టపడి ఈరోజు జయం సాధించి 20 మాలలు చేశా, రేపు 20 చేశాను కదా ఈరోజు అని చెప్పి రేపు 0 తీసేస్తే ఎట్లా? అలా కాదు. ఆ సాధించిన జయాన్ని నిలబెట్టుకోవాలి, అది జయంతి. నాలుగో మంత్రి అంటే నాలుగో లక్షణం అర్ధ సాధక. మనము భక్తికి కావలసిన వనరులన్నీ కూడా సమకూర్చుకోవాలి. ఒక్కొక్క భక్తుడి దగ్గర ఒక్కొక్క మంచి మంచి టాలెంట్స్ ప్రతిభ పాఠవాలు ఉంటాయి, ఒక్కొక్క భక్తుడి దగ్గర మంచి లక్షణాలు ఉంటాయి. లేదు, ఈ శాస్త్రాల్లో ఒక్కొక్క శాస్త్రంలో చాలా మంచి విషయాలు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా అర్ధ సాధక. కొన్ని ప్రదేశాలు ఆధ్యాత్మిక ఆచరణకు చాలా అనుకూలంగా ఉంటాయి. కొన్నిసార్లు చెప్తుంటారు బయట వాళ్ళు, మీ మందిరంలో కూర్చుంటే కాస్త వెనకాల కుర్చీలో కూర్చున్నా కానీ భగవంతుని చూస్తూ కీర్తన వింటున్నా ఉపన్యాసం వింటున్నా నిజంగా ఎక్కడో ఉంటున్నట్టుంటుంది స్వామి. ఏది ఇంకా ఈ లోకంలో ఉన్నామా లేకపోతే భగవంతుడి సన్నిధానంలో ఉన్నామా అనిపిస్తుంది అంట. అంటే ఏంటి, ఇక్కడ ఆధ్యాత్మిక ఆచరణకు అతనికి అనుకూలంగా ఉంది కాబట్టి ఏం చేయాలి అతను? ఈ ప్రదేశానికి పదే పదే వస్తూ ఉండాలి. ఆ విధంగా అతనికి అక్కడ అనిపించట్లేదు కదా, బయట ఎక్కడ అనిపించట్లేదు, ఇక్కడ అనిపిస్తుంది. అంటే ఇక్కడ కదులుతోంది హృదయం స్పందన కాబట్టి ఇక్కడికి రావాలి. అంతే కదండి, సారవంతమైన నేల మీద మొక్క నాటుకోవాలి. బండరాళ్ళ మీదనో ఇసుకలో నాటుతానంటే ఇంకా మనం ఏం చేయాలి? అందుకని అర్ధసాధక అంటే ఎక్కడెక్కడ ఏం వనరులు వస్తున్నాయి వాటిని తీసుకోవాలి. తర్వాత ఐదవది సిద్ధార్థ అంటే సిద్ధ అర్ధ. ఏవైతే నేను వాటిని తీసుకువచ్చానో, ఏవైతే నాకున్నాయో భగవంతుడు ఇచ్చినటువంటి ప్రతిభ పాఠవాలు శక్తి యుక్తులు వీటన్నిటిని కూడా సిద్ధ, వాటిని పరిపూర్ణతగా సాధించే దిశగా తీసుకుని వెళ్ళాలి. ఇక్కడున్న ప్రతి వ్యక్తికి కూడా ఒక శక్తి ఉంది, ఒక సమయం ఉంది, వాటన్నింటిని ఉపయోగించుకునే ఒక శరీరం ఉంది. అంతేగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా టైం ఉంది, ఎనర్జీ ఉంది. ఇక్కడ వాడు కొంతకాలం వరకు ఉంటాడు, ఆ కొంతకాలంలో కొంత శక్తిని ప్రదర్శించగలుగుతాడు. ఈ శక్తిని ఆ సమయాన్ని జాగ్రత్తగా ఈ శరీరంతో సిద్ధ అర్ధ పరిపూర్ణత సాధించే దిశగా. పరిపూర్ణత ఏంటి ఈ మానవ జీవితానికి? మానవ జీవితానికి పరిపూర్ణత ఏంటి? తినడము, నిద్రపోవడము, కొట్లాడుకోవడము, అవేం పరిపూర్ణత? అవి జంతువులు చేస్తున్నాయి, వాటికి మనకి తేడా ఏముంది? మానవ జీవితానికి పరిపూర్ణత ఏంటంటే భగవంతుని గురించి తెలుసుకోవడం. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, కృష్ణుడిని అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు, మహాత్మ్యం అపిచ అవ్యయం, నాశనము లేనటువంటి నీ మహాత్మ్యాన్ని నేను ఈరోజు అర్థం చేసుకోగలిగాను అని చెప్తున్నాడు. ఆ భగవంతుని మహాత్మ్యాన్ని అర్థం చేసుకోవడమే మానవ జన్మ యొక్క పరిపూర్ణత. సో సిద్ధార్థ అంటే అది. ఆరవది ఏమిటి? అశోక లేదా అక్రోధ. అంటే మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఏమైనా సరే చింతలు వచ్చినప్పుడు ఆ చింతలకు మనం వింతగా పోకుండా జాగ్రత్తగా మనం ఏం చేయాలనంటే ఆ చింతల్ని భగవంతుని యొక్క సేవ ద్వారా పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. చాలామందికి కాస్త బాధలు వచ్చినా కొద్ది కష్టాలు వచ్చినా వెంటనే కలచెండిపోతాం. కలచెండిపోయి ఛా దేవుడే ఉంటే నాకెందుకు ఇవన్నీ వస్తాయి, ఛా నేను దేవుడికి ఎంతెంతో చేశాను నాకెందుకు ఇవన్నీ కలుగుతున్నాయి ఇలా అనుకుంటాం. కానీ మనం గుర్తించాలి, మీరు దేవుడి సేవ అంతో ఇంతో చేశారు కాబట్టి ఎంతో రావాల్సినటువంటి కర్మ కష్టం మీకు కొంతే వచ్చింది అని తెలుసుకోవాలి. ఈ సత్యం అర్థం చేసుకున్న రోజున ఆ వ్యక్తి అశోక లేదా అక్రోధ అవుతాడు, శోకం నుంచి బయటపడతాడు. శోకమోహ భయాపహ, శోకము మోహము భయం, ఈ మూడు ప్రతి వ్యక్తిని పట్టి పీడిస్తున్న భూతాలు. శోకం ఒక పక్క, మోహం ఒక పక్క, భయం ఒక పక్క. వీటి నుంచి బయటపడాలి. బయటపడాలంటే ఏమిటి అనుకున్నటువంటి మార్గము? ఖచ్చితంగా మనము ఏకైక రక్షకుడు కృష్ణుడు అనే విషయాన్ని నమ్మాలి. అలా నమ్మాలంటే నమ్మినోడు పక్కన ఉండాలి. ఎవరు నమ్మారు? ప్రభుపాదుల వారు. ఆయన 1965 సంవత్సరంలో జలదూత నౌకలు అమెరికా పోతున్నప్పుడు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అది రవాణా నౌక, ప్రయాణికుల నౌక కాదు కాబట్టి వైద్య సదుపాయం అంతగా లేదు. ఆయన కృష్ణ మీద ఆధారపడ్డాడు. ఆయన కృష్ణుడు నన్ను కాపాడుతాడు. నేను నిజంగా అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ నేను ఈ భగవద్గీత సందేశాన్ని ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశము సంకల్పం ఆ భగవంతుడికి ఉంటే నన్ను ఖచ్చితంగా కాపాడుతాడు అనే విశ్వాసం ఆయనకు ఉంది. ఆ విశ్వాసంతో ఆయన ఒక ప్రార్థన కూడా రాశాడు, మార్కినే భాగవత ధర్మ అని. ఈసారి ఎప్పుడన్నా మీరు ఆ ప్రార్థన చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మనం చర్చిద్దాం. ఆ ప్రార్థనలో అంటే మొత్తం శ్రవణ విధానం అంతా ఉందంట, మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటే. ఆయన కృష్ణుడు రక్షిస్తాడనే విశ్వాసం ఉందన్నమాట. అలాంటి విశ్వాసం ఉన్న వ్యక్తి దగ్గర మనం సాంగత్యం చేస్తే మనకు ఆ విశ్వాసం వస్తుంది. కాబట్టి అక్రోధ లేదా అశోక అనేటువంటి లక్షణాన్ని మనలో మనం అలవర్చుకోవాలి. తర్వాత ఏడవది ధర్మపాల. ధర్మపాల అంటే చేసే ప్రతి పని కూడా ఇది ధర్మ విరుద్ధంగా ఉందా ధర్మబద్ధంగా ఉందా అనేటువంటిది మనం చూసి చేయాలి. దీన్ని ఏమన్నాము, విచక్షణాశక్తి. జంతువుకి మనిషికి తేడా ఏమిటి? ఆ విచక్షణాశక్తే. మనిషికి ఏమో విచక్షణ శక్తి ఉంది, ఇది మంచా చెడ ఇది తప్ప ఉప్ప అని ఆలోచించగలిగి వెళ్ళగలిగే విచక్షణ శక్తి ఉంది, జంతువుకి అది లేదు. ఒక్కొక్కసారి మనిషి కూడా జంతువులో ప్రవర్తిస్తాడు విచక్షణ శక్తి లేకుండా. కానీ భగవద్ అనుగ్రహం ఉన్నవాడు తెలుసుకొని మళ్ళీ ఆ విచక్షణ శక్తిని తెచ్చుకొని భగవంతుని కదా శరణాగతి పొంది చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకుని క్షమాపణ వేడుకుంటాడు. ధర్మపాల చివరి లక్షణం ఏమిటి? సుమంత్ర. చివరి మంత్రి పేరు ఈ సుమంత్ర అనేవాడు ఆ ఏడు మంత్రులకి అధిపతి. అట్లా మన జీవితంలో సుమంత్ర అంటే ఏమిటయ్యా? సుబుద్ధి అంటే మంచి బుద్ధి, సుగుణ అంటే మంచి గుణం, సుమంత్ర అంటే మంచి మంత్రం. ఈ సృష్టిలో మంచి మంత్రం ఏది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈ సుమంత్ర మంచి మంత్రము మహామంత్రం ఇది ఒక్కటే అన్నమాట. కలవు దోషే నిధే రాజన్ అస్థి హేకో మహాగుణ. కలియుగం అంతా కూడా దోషాల నిధే, కానీ ఇలాంటి దోషాల నిధిలో కూడా ఒక మంచి మహాగుణం ఉంది. ఇప్పుడేనా చూడు, మహాగుణం సుగుణ అంటే మహాగుణం మంచి గుణం. ఏమిటది? కీర్తనాదేవ కృష్ణస్య, కృష్ణుడు యొక్క నామ సంకీర్తన ఉంది. ముక్త సంగ పరమరజ, చేసిన వాడికి ముక్తి ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి సుమంత్ర. కాబట్టి 8 మంది మంత్రులు మనం గుర్తుపెట్టుకుని వాళ్ల వల్ల అయోధ్య అనేటువంటిది అన్ని సంవత్సరాలు ఎట్లయితే చక్కగా కొనసాగిందో అలానే ఈ 8 మంత్రుల యొక్క లక్షణాలను మనం కనుక అలవర్చుకుంటే మన యొక్క భక్తి అనేటువంటి అయోధ్య జీవితము సురక్షితంగా ఉంటుంది. బయట శత్రువుల నుంచి లోపల శత్రువుల నుంచి. హరే కృష్ణ. భగవద్గీత యథాతథముకి శీల ప్రభుపాదికి నితాయి గౌర ప్రేమనంది హరిహరి బో.